విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందస్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాం మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతజ్ఞం త్రైపురం మగః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సాక్షాత్ స్కందుని చేత, కుమారస్వామి చేత రచింపబడినటువంటి దివ్యపురాణం స్కాంద పురాణం, అందులో వైష్ణవ ఖండాన్ని మనం ప్రారంభించుకున్నాం. విష్ణు సంబంధమైన క్షేత్రాలు, లీలలు ఇందులో సంపూర్ణముగా వివరించబడి ఉండడం వల్ల దీనికి వైష్ణవఖండమని పేరు. సప్తగిరులు వైకుంఠం నుంచి గరుడుని ద్వారా భూలోకానికి తీసుకుని రాబడిన విషయం మీరు విన్నారు నిన్న. ఆ కొండ మీద ఒకప్పుడు మహర్షులు ఒక గొప్ప యాగం చేశారు. ఆ యాగ సమయంలో ఒక మహారాజ వేషం ధరించినటువంటి ఆయన భార్యా సమేతంగా అక్కడికి వచ్చాడు. అటు ఇటు తిరిగాడు. దాంతో వీళ్ళకు కూడా అనుమానం వచ్చింది. ఇంతకీ మీరు ఎవరండి అని అడిగారు. మేమెవరమో మాకే తెలియదు అన్నారు వాళ్ళు. మరి తల్లి తండ్రి ఎవరు అంటే తల్లి తండ్రియే వాళ్ళు అని ఎరగమన్నారట. మరి ఎలా జన్మించారు అని మళ్ళీ కొంతమందికి అనుమానం వచ్చింది. చదువుకున్న వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి కదా, అందుకని తల్లి తండ్రి లేకుండా ఎలా జన్మించారండి మీరు అంటే అసలు మేము జన్మించలే లేదు అన్నారు వాడు. జన్మించకపోతే రూపం ఎలా వచ్చింది అన్నాడు ఒకడు. అనగానే ఆ సమయానికి అక్కడ నారద మహర్షి ఏం చేసి ఇందులో ఒక తిరకాసుడు కనపడుతుంది. పూర్వం కాసులు ఉండేవారండి, తిరకాసు అరకాసు అనేవారు సర్వే. పుట్టుక లేదు అంటున్నాడు ఆయన. పుట్టుక లేదు అంటే వాడికి చావు లేదని అర్థం. భూమి మీద ఎవరైనా తల్లిదండ్రులకు జన్మించారంటే వాళ్ళకి మరణం తప్పదు, పుట్టాడు అంటే చావు తప్పదు, చచ్చాడు అంటే మళ్ళీ పుట్టుక తప్పదు. ఈ పుట్టుక చావు లేకుండా పోవాలంటే కర్మల యొక్క పరిపక్వం కావాలి, దానికి అపూర్వమైన సాధన కావాలి. అపూర్వ సాధనతో పాటు జ్ఞానము కావాలి. అన్ని వేళలో ఒకే రకమైనటువంటి మంత్రం పనిచేయదట. దేనికి ఏ సమయంలో ఎటువంటి ప్రజ్ఞ వాడాలో అటువంటి ప్రజ్ఞ వాడాలి. అలా కాకుండా తన ఎంత తాను రూపం ధరించిన వాడికి పుట్టుక లేదు అంటారు. వాడిని అభభుడు అని కూడా పిలుస్తాం. ఈ వచ్చిన వాడు పుట్టుక లేదంటున్నాడు కాబట్టి ఈయనకి మరణం కూడా లేదు. అభవుడు అంటే అతడు అమర్త్యుడు అవుతాడు. ప్రస్తుతం ఆయన గురించి ఎందుకు మనకి యజ్ఞం చేస్తున్నారుగా, మీ యజ్ఞం పూర్తి చేయండి అన్నాడే. యజ్ఞ సమయంలో చెప్పులు వేసుకుని రావడం, ఇది లోపలి బయట వరకు చెప్పులు వేసుకొస్తాం కానీ పూర్ణాభివృద్ధి జరుగుతున్న మంటపం దగ్గరికి చెప్పులతో రావడం, పైన చొక్కాలు అవి వేసుకోవటం, ఆ రోజుల్లో కొంతమంది నిషేధంగా భావించేవారు. ఉత్తర భారత్కి మరిగో తేడా ఉందండి. ఉత్తర భారత్లో చొక్కాలు వేసుకునే యజ్ఞం చేస్తారు. బదరీ ఆలయంలోకి వెళ్ళి చొక్కా బనీలు లేకుండా కూర్చుంటే ఆ తర్వాత వీడిని ఎంచక్క నలుగురు మోసేస్తారు. అది ఇక్కడ అనుకోండి, మన గొడవల్లో వేడి ఎక్కువ. దక్షిణాదిలో సహజంగా ఉష్ణం ఎక్కువ కనుక చొక్కా తీసి పైన కండువా వేసుకుని అర్చన చేయడం ఒక సంప్రదాయం. కాబట్టి ఈ సంప్రదాయమే గొప్ప అనడం చాలా పెద్ద భ్రమ అన్నాడు వేదవ్యాసుడు వారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకి ఈ సంప్రదాయాలు ఏర్పడతాయి, ఈ నియమాలు ఏర్పాటు చేశారు. నియమములన్నీ కూడా జ్ఞానముతో కూడివి. భయంకరమైన హిమాలయ పర్వతాల్లో బదరీలో విష్ణువు దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇంచుమించుగా గుమ్మం దాకా చెప్పులు వేసుకు వెళ్ళవలసింది. ఆ తర్వాత కూడా సాక్స్ వేసుకోకుండా లోపలికి వెళ్ళలేదు. యోగుల్ని పక్కన పెట్టండి, సామాన్య మానవలసంగా చూడండి, ఆ మంచు గట్ట మీద చెప్పు లేకుండా కాలు పెడితే ఆ తర్వాత డౌతాడు. కాబట్టి అదేమిటి, సాక్స్ వేసుకున్నారు, బనీలు వేసుకున్నారు, చొక్కా వేసుకున్నారు, లేకపోతే కోటు వేసుకున్నారు అని అనడం పిచ్చి ప్రశ్న, వెగిలి ప్రశ్న. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, గొప్ప విజ్ఞాన శాస్త్రం, మనుషులకి సౌకర్యంతో కూడినటువంటి శాస్త్రం మన సంప్రదాయ శాస్త్రం అంటే, ఆగమ శాస్త్రం అంటే. అందువల్ల ఆగమాలని చాలా జాగ్రత్తగా చదవాలి, భక్తి శ్రద్ధలతో వాటిని గుర్తించి అందులో చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ మాత్రం అది వెంకటాద్రి, ఆ వెంకటాద్రి మీద యజ్ఞశాలలోకి చెప్పులు నిషేధం. రెండవది పైన చొక్కాలు, అప్పట్లో కంచుకాలు అంటారన్నమాట, ఈ కంచుకాలు వేసుకుని రాకూడదు. పాతకాలంలో ఇలా చక్కగా తాడు వేసుకుంటుండేవు అనమాట, వాటి కంచుకము అంటారు, ఇవి వేసుకోకూడదు. కోదండం పుచ్చుకొని ఆయుధములతో వివిధ ఆభరణములతో పాదుకలతో వీళ్ళు ఎత్తి వాటికలోకి వస్తున్నారే అని కొంతమంది అడిగారు. అప్పుడు నారదుడు అన్నాడు, శక్తిమంతుడు ఏమి చేసినా దోషం ఉండదు, మహాశక్తి కలిగిన వాడికి ఇవి దోషాలు కావు. ఏ దోషమైనా శక్తిహీనుడికి, ఆయన శక్తి ఏమిటో, ఆయన పాదుకలు వేసుకుని తట్టుకుంటాడేమో, ఆయన నగలు వేసుకుని కంచుకం వేసుకుని యజ్ఞశాలలోకి వచ్చి యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రుడి యొక్క ప్రభావానికి లోను కాకుండా, అగ్నిహోత్రుడి శాపానికి గురి కాకుండా ఉండే శక్తి కలిగిన వాడేమో, ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు మనకెందుకు అన్నాడు ఆయన. ఇది కూడా నిజమైన ఉంటాయి, మీలో పూర్తిగా భగవత్ శక్తి ఉంటే భగవంతుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే కావాలి మీరు చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది. ఎంతమందిని యుద్ధంలో చెప్పినా అర్జునుడికి పాపం రాలేదు. కారణం ఏంటో తెలుసా, నేను చంపుతున్నాను అనుకోకుండా ఇదంతా భగవంతుడు జీవిస్తున్నాడు అనుకోవడం వల్ల అర్జునుడికి రమంత పాపం అంటలేదు, ధర్మరాజుకి పాపం అంటలేదు. కానీ దుర్యోధనుడు లాంటి వాడికి పాపం ఎందుకంటిందంటే, నేను వీరుణ్ణి మరగాన్ని ఎవడైనా చంపుతున్నానని అహంకరించడం వల్ల. అహంకారం ఉంటే నీకు పుణ్యం పాపం రెండూ వస్తాయి. ఒక ఆయన నేను చేస్తున్నాను, నేను గొప్పవాణ్ణి అని మనస్సులో పదే పదే అనుకుని ధనాన్ని దానం చేస్తే అప్పుడు అతనికి దానం చేసిన పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. ఒక ఆయన నేను ఎవరినైనా చంపగలను, కొట్టగలను, నేను పాపం చేయగలను అని దర్జాగా చేస్తే నేను చేస్తున్నాను అనుకున్నాడు కనుక ఆ పాప ఫలితం అనుభవిస్తాడు, పాప ఫలితం వల్ల నరకానికి పోతాడు, మళ్ళీ భూమి మీద జన్మ పొందుతాడు. అంటే దీన్ని బట్టి నేను చేస్తున్నాననే అహంకారం వల్ల పుణ్యము చేసినా పాపము చేసినా పుణ్యం వల్ల సుఖాలు పొంది స్వర్గాదులకు వెళ్ళి మళ్ళీ జన్మెత్తుతున్నాడు, పాపం వల్ల నరకాదులకు వెళ్ళి మళ్ళీ జన్మెత్తుతున్నాడు. పునర్జన్మ తప్పడం లేదు, ఎటొచ్చి ఫలితంలో తేడా ఉంటుంది. పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, పాపం చేస్తే నీచ జన్మ వస్తుంది. కానీ ఫలితం ఉంది, ఫలితం వల్ల జన్మ వస్తుంది కదా. జన్మ అంటూ వచ్చాక వాడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా ఇక్కడ కొన్ని కష్టాలు సుఖాలు పొందక తప్పదు. మనం ఎంత పుణ్యాత్ములమైనా లాక్డౌన్ పెడితే బయటికి వెళ్ళడం లేదు, ఇంట్లో కూర్చోవలసిందే. రోగం రోగమే, అన్నం అన్నమే, సున్నం సున్నమే, నెత్తి మీద ఎవడన్నా రాయితో కొడితే కన్నం కన్నమే. ఆ పాపాత్ముడికైనా పుణ్యాత్ముడికైనా కష్టాలు తప్పట్లేదు, సుఖాలు తప్పడం లేదు. అందువల్ల ఈ పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏ పని చేసినా నిరహంకారుడై చెయ్యాలి, నేను చేస్తున్నాననే ఒక భావన అందులోంచి పోవాలి. అదంత తేలిక ఇక్కడ పోతుందండి, ఎవరు అడిగినా సరే నే అంటాడు అనుకుని ఉండలేడు. కానీ అడుగులో కొంతమంది అలా ఉన్నారు, అందుకే నిరభిమానుండై వదించిన పాపంబు పడమరు అని భాగవతంలో చెప్తారు. నువ్వు లక్ష మందిని చంపినా నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా ఇది భగవత్ కర్తవ్యం అనుకుని భగవంతుడు ద్వారం వేసి యుద్ధంలో జనాన్ని చంపితే ఆ పాపం నీకు రాదు. మిలిటరీ వాడికి ఎందుకు పాపం రాదో తెలిసిన, ఎంతో మందిని కాల్చి పారేస్తారు కదా, కానీ మిలిటరీ వాడికి పుణ్యం తప్ప పాపం ఎందుకు రాదంటే వాడు గవర్నమెంట్ ఆర్డర్ని ఒబే చేస్తున్నారు. దేశ రక్షణ కోసం గవర్నమెంట్ కాల్చేయండి పాకిస్తాన్ కోటలో వేసి పారేస్తారు, అందుకే వాడికి పాపం రావడం హత్యా పాపం వాడికి అంటారు. కానీ నీవు ఇక్కడ కూర్చొని ఎవరైనా చంపేవంటే నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాను, నీకు హత్యా పాపం వస్తుంది. ఎంత తేడా ఉందో చూసారా, అక్కడ ప్రభుత్వం మీద భారం వేశారు, ఇక్కడ వీడు తన మీద భారం వేసుకున్నాడు. మనందరికీ అసలు ప్రభు పరమాత్ముడు,
అందులో భగవంతుడి మీద భారం వేసి నీవు ఏదైనా ఒక కర్మాచరణ చేస్తే ఆయన చేయమన్నట్టు చేస్తే అప్పుడు నీకు పాపము రాదు పుణ్యము రాదు. పాప పుణ్యములు ఉండవు కనుక ముక్తి వస్తుంది. అందువల్ల జ్ఞానులు చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళినా వాడికి ఏమవ్వదు. వాడి శక్తి ఎటువంటిది? ఒకవేళ వాడిలో లోపం ఉండే అహంకారం అంటే చెప్పులు వేసుకున్న పోతే వాడని చూస్తాడు వజ్రుడు వేయి కామెంట్ పెట్టకల్లా. నీ కామెంట్ వల్ల వాడికి వచ్చి లాభం లేదు నష్టమో లేదు. అందువల్ల దానికి శక్తి మూలమవుతుంది. దానికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్పడం మీకు, భక్త జయదేవుడి వంటి అపూర్వ కవులు చాలా అరుదుగా ఉంటారు. శ్రీకృష్ణుడు అంటే ప్రాణమాయ. కృష్ణుడి మీద ఆయన రాసిన పాటలన్నీ గీత గోవిందం అని పిలువబడ్డాయి. గీత లేదు గోవిందం లేనివాడు, గీత గోవిందం వాడు వేరేదాన్ని వేరేటువంటి వాడు మోసగాడు. గీత గోవిందం అంటే ఆయనది. ఈ మధ్య ఎవడు పాడు నేనే గీత నేనే గోవిందను. దానికి పేరున్నంత మధ్యతో వాడే కృష్ణుడే. ఇంకా పేరు చాలా మందికి ఉంటుంది. అతను పేరు పెట్టిన వాడు రాముడు కృష్ణుడు అయిపోతాడా? రాము పాత్రభూని రంగస్థలి నటించు రంగుమోము వాడు రాముడు అని నామసామ్యమను అరుడు దేవుడవని విరుతశీల సత్మ వినుర పద్మ అని 1987లో రాశారు పద్యం. రాముడి పాత్ర ధరించి రంగుమోహం వేసుకున్న తర్వాత వాడు రాముడు అవుతాడా? ఇంటికి వచ్చాక పరపరపర కోడి మీకు తినేవాడు కాబట్టి వాడు రాముడు అవలేడు. పేరున్నంత మాత్రం చేత రాముడు అని పెట్టుకుంటే రాముడు అవలేడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు అనుకోలేడు. అదో భ్రమ. ఆ భ్రమలోంచి బయటపడి పరమ భక్తితో కూడితేనే నీకు జ్ఞానం వస్తుంది. ముందు భక్తి కలిగితే కానీ జ్ఞానం రాదు. ముందే జ్ఞానం అనుకుంటే ఉన్న జ్ఞానం అజ్ఞానం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అనమాట, నేనే గీత నేనే గోవిందం నేనే కృష్ణుడు అనుకుని ఇంతవరకు పిచ్చి వేషాలు వేసి డబ్బు పెంచబడి ఈ మధ్యన కొంతమంది ఇదోటి నేర్చారంటో లింకులు పంపించడం. నువ్వు ఇందులో 700 కడితే నీకు 1000 రూపాయలు వస్తాయి, 400 కడితే 1000 రూపాయలు వస్తాయి. ఎంత మోసం ఇది! 400 కడితే వాడు 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? అది ఉట్టుట్టి బ్యాంక్. నువ్వు 400 అందరూ వేస్తే ఏడాదికి 1000 రూపాయలు ఎలా ఇస్తాడండి? ఎవడెవడు వేస్తున్నాడంటే నేను సర్వనాశనం చేయాలనుకుంటాడు అనమాట. మన వాళ్ళకి అమాయకత్వం కదా, అయ్యో 1000 రూపాయలు వేస్తే ఏడాదికి 2000 అవుతుందిట, 400 కడితే 1000 వస్తుందిట, లేకపోతే ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నీకేదో ఉచితంగా 600 రూపాయలు జియో వాడు ఏదో ఇస్తాట ఆఫరు. ఎందుకు ఇస్తాడండి? ఇది ఎవడో చేస్తున్న నాటకం. పాపం నాతో పాటు పనిచేసిన ఓ లెక్చరర్ గారు 2 ఏళ్లకు రెట్టింపు అవుతుందని 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక అర్బన్ బ్యాంకులో వేశాడు. పిచ్చి అర్బన్ బ్యాంకులో, అది అర్బన్ బ్యాంకో డర్బన్ బ్యాంకో తెలియదు, అందులో వేశాడు. 1 ఏడాది 2 లక్షలకి 1 లక్షకు 2 లక్షలు వచ్చాయి. ఈ 2 లక్షలు మళ్ళీ వేశాడు. ఆ తర్వాత 3 ఏడాది ఎత్తి వేశాడు. ఇక వారి మధ్యన వినే ఉంటారు, ఈ అర్బన్ బ్యాంక్ ఎత్తేస్తే ఎంతమంది నాశనం అయిపోయారు. పిల్ల పెళ్లి కోసం దాచుకున్నవాడు, కొడుకు చదువు కోసం దాచుకున్నవాడు, రిటైర్ అయ్యాక ఏదో గురువు గారికి సేవ చేయడానికి మారుతి కారు కొందాం అనుకున్నవాడు, వాళ్ళు కాదు అందరూ అదేవాడు ఎత్తేసాడు. 100 రూపాయలకి 2 ఏళ్ల తర్వాత ఎవడన్నా 2 లక్షలు ఇస్తాడా? ఏ బ్యాంకైనా ఇస్తుందా? గవర్నమెంట్ బ్యాంకులకి 6.5 ఏళ్ళు 7 ఏళ్ళు అయితే కానీ రెట్టింపు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా చెప్పలేము. ఆయన ఇంట్రెస్ట్ కంటే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఉన్న ట్రస్ట్ దాని మీద పెట్టి ఆ తర్వాత భ్రష్టు కొడుతున్నాం. అవునా? ఎందుకు పనికి రాకుండా పోతున్నాం? దురాశ అంటారా? ఒకేసారి ఎవడు ఎవడు ఏ వ్యాపారంలోనూ కష్టపడి చేయగా 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 డబ్బు సంపాదించవచ్చు, లేదా నీ అదృష్టం బాగుంటే వ్యాపారంలో వస్తుంది, కానీ బ్యాంకులు ఎందుకు ఇస్తాయి? నువ్వేదో 400 కడితే ఎలా వస్తుంది? ఇదేమో పైగా ఆకాశం అంటాడు. ఏం ఆకాశం? అది ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాశనం చేస్తాడు. ఇలాంటి గ్రూపుల్లో జాయిన్ అయ్యి 400 1000 కట్టి సర్వనాశనం కాకండి. ఆ తర్వాత వాడి పడి మీరు ఆడవకండి, మీరు పడి వాడి ఆడవకండి, వాడు ఎలా జీవిపోతాడు? మధ్యలో మీరు నాశనం కాకండి. వాడు గుర్తుపెట్టుకోండి, ఇలా డబ్బులతో వ్యాపారం చేసేటటువంటి గ్రూపులు, డబ్బులతోటి మిమ్మల్ని పాడు చేసేటటువంటి ఇది సత్సంగాలు కాదు, సత్సంగాలు కాదు, సత్సంగాలు. మీరు 400 కడితే 1000 ఇస్తాం, లేకపోతే 1 ఏడాదికి ఎంత ఇస్తాం, ఈ డబ్బు వేస్తే మీకు అంత వస్తుంది అని దాంతో మీకు ఎవరైనా వ్యాపారానికి సంబంధించిన పెడితే తక్షణం వాడిని 2 చివాట్లు పెట్టి అందులో తప్పుకోండి. అలా తప్పుకుంటే మీరు జ్ఞానులు అవుతారు, లేకపోతే అలాగే నేను వ్యక్తి మీద కొట్టుకెళ్ళవుతాయి. 60,000 70,000 పెట్టి చేసుకుంటే వాడు ఎవడో ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత నేమవుతాం చెంగేసి నెట్టికి పడతాం. ఆ తర్వాత వాడిని ఎంత పట్టుకుందామో వాడిని దొరుకుతాడు. దొరికితే మాత్రమే ఉంది హాయిగా చేయి, ఇక్కడ తినే అమ్మ జైల్లో తింటారంటే వాడు జైల్లో తన పెడతారు ఎలాగో. తర్వాత కొంతకాలానికి తప్పుడు సంపాదనతో బెయిల్ గుర్తుకు బయటకు వస్తాడు. వాడు హాయిగా దర్జగా దొరుకుతాడు. వీడు మాత్రం 7 మొహంతో ఎప్పుడు వాడు నాకు పోలిస్తాడో అనుకుంటాడు. వాడు నాకు జీవితంలో ఇవ్వడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి మోసముల వెంట దురాశ వెంట పడితే ఉన్న శక్తి నాశనం అవుతుంది. శక్తి పుంజుకోవాలంటే కఠోర సాధన చేయాలి. అంతటి శక్తివంతుడు మాత్రం ఈ ప్రపంచంలో ఒక్క మనకి గీత గోవిందం రాసిన పరమ పూజ్యుడు భక్త జయదేవుడు. ఆయన కృష్ణుడి నిరంతరం ఆరాధించాడు. ఇప్పుడు మన గుళ్ళో ఉన్న కృష్ణుడి విగ్రహం ఎలా ఉంటుందో ఆయన దగ్గర కూడా అటువంటి ఒక విగ్రహం ఉండేది. పూజా మందిరంలో పెట్టుకుని భార్యా సమేతంగా పూజించేవాడు. ఆయన భార్య పేరు పద్మావతి. ఓ రోజున ఆయన భార్యని పక్కన కూర్చోబెట్టుకుని ఏ పాట అయినా రాసేవాడు. ఒక గీతం రాస్తున్నాడు, స్మర కరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ మురారం అని రాశాడు. మన్మథుడు నన్ను పీడిస్తున్నాడు. ఈ మన్మథ బాధ విషం లాంటిది. విరహం ఎక్కువైపోతే ఆ విరహం విషం లాంటిదట. ఈ మన్మథుడు అనేటటువంటి విషమును నాశనం చేసేది మా నా శిరస్సుకి ఆభరణము ఓ రాధ నీ పాదం. కాబట్టి నీ పాదం అనే చిగురకు నా నెత్తి మీద పెట్టు అని కృష్ణుడు అన్నట్టుగా రాశాడు. ఆయన రాసిన వెంటనే నీకు కంగారు వచ్చింది. ఇదేమిటి, పరమాత్ముడు కృష్ణుడు రాధని నీ కాలు నా నెత్తి మీద పెట్టాడు. రాధ యొక్క పాదం ఎంత గొప్ప పాదమైనా, చిగురుటాకు వంటి పాదమైనా ఆయన పరమాత్మ కదా. పరమాత్మ శిరస్సు మీద ఈవిడు పాదం పెడితే ఆయనకేమో వేడి తగ్గిపోతుందిట. పైగా శిరస్సు కదా ఒక నగట ఆభరణం అంట. నీ పాదం నాకు ఆభరణం అని స్వామండం ఏమిటి, నేను తప్పు వేసాను అనుకుని బాధపడిపోయి ఆ మాట పూజా మందిరంలో పెట్టి పద్మ నేను కొండ మీద ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళొస్తాను అన్నాడు. కృష్ణ ఆలయానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10 నిమిషాలకి తిరిగి వచ్చేసాడు. ఆ పాట వచ్చేసింది, నాకు పాట తట్టింది అన్నట. వెంటనే వచ్చేది 10 నిమిషాల్లోనే గుడికి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అని ఆవిడ. అయితే పూజా మందిరంలో ఉన్నటువంటి తాళపత్రాల మీద ఆ పాట రాయండి, ఈలోపు మీకోసం పాయసం తెస్తానండి. అలాగే నేను ఏం చేశాడు, చెప్పుతో వెళ్ళిపోయాడు అబ్బాయి. చప్పున పాదుకలతో పాటు పూజా మందిరంలో వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ కంగారు పడి, స్వామి ఈ పాట మీద పిచ్చితోటి మీరు చెప్పులు కూడా విడిచిపెట్టట్లేదు, చప్పును లోపల పెడతారు. ఎప్పుడైనా మన ఇంట్లోకి అసలు చెప్పులు వేసుకొచ్చారా, అటువంటిది పూజా మందిరంలోకి చెప్పులు తోడుతున్నారు, బయట మీద విడిచిపెట్టానంటే మర్చిపోయాను పద్మ అని అప్పుడు ఆ పాదుకలు బయట పెట్టి లోపలికి వెళ్ళాడు. పాట పూర్తి చేశాడు. ఇంతలో కూడా పాయసం తెచ్చింది. పాయసం నివేదన చేస్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళి ఒక తులసీదళం తేరాడు. ఆయన తులసీదళం తెచ్చాడు. ఈలోపు గుమ్మం దగ్గర ఎవరో తలుపు తట్టినట్టు అయింది. చూస్తే మళ్ళీ భక్త జయదేవుడే ఉన్నాడు అక్కడ. ఇదేమిటండి, లోపల కూర్చున్న వాడు మళ్ళీ బయటికి వెళ్ళి వెళ్ళారు, రండి లోపలికండి. ఈ లోపలికి వచ్చి ఇప్పుడే పాట తట్టింది, పాట రాస్తాను పూజా మందిరంలో కూర్చున్నాడట. ఈవిడికి మతిపోయింది, ఇందాక వచ్చి పాట రాశానన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి పాయసం ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి పాట కట్టింది, పాట పూర్తి చేస్తానంటాడు ఏమిటి అని పూజా మందిరంలో చూస్తే పూజా మందిరంలో తాళపత్ర కిందలా విడదీయబడి ఉన్నాయి, పక్కన పాయస పాత్ర ఉంది, అందులో సుస్పష్టముగా 2 లైన్లు రాయబడి ఉన్నాయి. ఏమండి ఇందాక మీరే కదండి పూజా మందిరంలోకి వచ్చారు, పైగా చెప్పులు వేసుకొచ్చారు, ఆ చెప్పులు నేనే బయట పెట్టించాను, పాయసం కూడా నివేదనకి ఇచ్చాను, మీరు పాట పూర్తి చేసి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు ఏమిటంటే నేను గుళ్ళోకి వెళ్ళాను, నేనెక్కడ పాట రాశానని నేను తన పూజా మందిరంలోకి వెళ్ళాడు. చూస్తే అక్కడ సుస్పష్టముగా ఈయన రాయాలనుకున్న భావం అక్కడ వచ్చేసింది. ఈయన రాయాలనుకున్న భావం కూడా కదది, ఆ వచ్చిన వాడు సాక్షాత్తు కృష్ణుడు. ఈయన అలా గుళ్ళోకి వెళ్ళాడు, వెళ్ళగానే ఆయన లోపలికి వచ్చాడు, వచ్చి ఈ తాళపత్రాల మీద మిగతా పాట తాను పూర్తి చేశాడు. ఇక్కడ ఇది కూర్చోగానే ఆయన గుర్రలోకి వెళ్ళింది ఆ భావం. కృష్ణుడు కాబట్టి చెప్పులు వేసుకుని లోపలికి వచ్చాడు. కృష్ణుడు కాబట్టి చెప్పులు వేసుకుని పూజా పూజలకు వెళ్ళగలడా, అసలు మనకు ఆ ఓపు వస్తుందా? ఇది జయదేవుడి జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. భగవంతుడు స్వయంగా వచ్చి ఆ పాదాలు రాశాడన్నమాట. హరతు తదు బాహిత వికారం అని ఆయన రాశాడు. నాకు రాధ పాదం అంటే ఇష్టం, రాధ అంటే జగన్మాత, ఆవిడ పాదం నా శిరస్సు మీద పెట్టడమే నాకు ఇష్టం అన్నాడు. రాధ పెట్టింది కదా అని మళ్ళీ ఇంటికి వెళ్ళి, నేను మీ పాదం నా పాదం నేను ఎందుకు పెట్టినట్టే నువ్వు రాసిన వద్దు, రాధ ఎక్కడ నువ్వు ఎక్కడ. ఈ పాట విందో ఆవిడ విని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పారు, రాధ తన పాదాన్ని కృష్ణుడి నెత్తి మీద పెట్టిందిట, కృష్ణుడే పెట్టమన్నట్ట, నేను కూడా పెట్టనా అని ఆయన అంటే కాదు కనుక్కో తగ్గించాడు. పాప వచ్చి ఎల్లప్పుడూ ఇలాంటి పనులు చేయకండి, చేసే ముందు ఒకళ్ళు ఒకళ్ళు అడగండి బాగా, ఏమండి నేను కూడా కాదు నెత్తి మీద పెట్టనా అని అడిగి ఆయన ఒప్పుకుంటే అప్పుడు తీయండి, లేకుంటే అవసరమైన తగదాలు వస్తాయి. గురువు ఎదురు చెప్పారంట భగవంతుడి దివ్యశక్తి అంత గొప్పది కాబట్టి ఆ విషయం అర్థం చేసుకునేవాడే మనకు అర్థం. పూజా మందిరంలో చెప్పులకు ఆ పరమాత్ముడు మాత్రమే అడుగుపెట్టేవాడు, మరొకటి వాడు అడుగుపెట్టి దెబ్బతింటాడు. అలాగే మహానుభవులైన సాధువులు ఏదైనా చేయగలుగుతారు, వారి శక్తి అపారం, వారి శక్తి అపూర్వం.
అందుకే రాహుడు ఏమన్నాడు, నీ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు కాబట్టి ఇక్కడ మరకెందుకు ఆయన వివేకంగా కోట పూర్తి చేసి అని సలహా ఇచ్చాడు. వెంటనే వీళ్ళందరూ కోట పూర్తి చేశారు. అప్పుడు తమాష జరిగిందంట, కోటాపూర్తి యజ్ఞపటంలో పడగానే ఆ యజ్ఞపటం నుంచి దంపతులతో ప్రత్యక్షం అయ్యారు. యజ్ఞపటం పడిందో లేదా, ఆ యజ్ఞపటంలో నుంచి దంపతులందరూ ఈ రాజ దంపతులందరూ ప్రత్యక్షం కాగానే ఋషులు ఆశ్చర్యపోయి ఇప్పటిదాకా మనతో పాటు ఇక్కడే ఉన్న ఈ దంపతులు ఈ విద్యుల బృందంలో నుంచి యజ్ఞబృందంలో నుంచి అగ్నిబంధంలో నుంచి ఎలా బయటకు వచ్చారు అనుకున్నారు. ఆ క్షణమే ఆ అగ్నిబంధంలో ఉన్న దంపతులు ఇద్దరు బయటపోయారు. ఆ దంపతుల స్థానంలో భావ కిరీట కుండలకేయుడు మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనేక హారాలు ధరించాడు, కళ్ళని మేఘమంటి ఆకారంతో ఉన్నాడు. ఆయన భార్య మకర కొండలో ఉన్నది, చెవులకు మకర కొండలాలు ధరించాడు, కన కిరీటం ధరించాడు. ఈ కిరీటము పోలీసుకుని కాంతిలో వెళ్ళిపోతాడు. ఆయనేమో నేరంగా మేఘంలో ఉన్నాడు, మేఘంలో వెలుగు తీయగలక శిరస్సు మీద కిరీటం రాబోతాడు. ఒకసారి అవుతుంది ఆకాశంలో అని మేఘం ఒకటి, ఆ మేఘం మధ్యలో వెలుగు తీగ తెలిసింది. ఆ నల్లని మేఘం మధ్యలో వెలుగు తీగ ఎలా ఉంటాయో అలాగా నల్లని ఆ పురుషుడు పురుషుడి శిరస్సు మీద వెలుగు తీగలా ఉన్న కిరీటము రాబట్టాయి. సరే మేఘంలో నల్లగా ఉన్నాడు కదా, ఆ మేఘంలో వెలుగు తీగ అమ్మాయి భార్య మందాత్మంలో రాబడింది. అనేక బహువులకు అనేక నేత్రాలతో ఉన్నాడు. ఆయన చేతులకి కంకణాలు, చెవులకి కొండరాలు, కడుపుకి వడ్డాణం, ముప్పుకి రంగు నాసాభరణం, చేతిలో మొరటి చక్రం, శంఖం, గత పద్మం ఇవన్నీ ధరించిన అపూర్వ దివ్యస్వరూపుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడే ప్రత్యక్షమయ్యాడు. అప్పటి అర్థమయ్యింది ఈ గురులకి నారదు చెప్పినట్టుగా నేను విష్ణువుగా వెళ్తే అతను వచ్చాడు లోపలికి వచ్చాడు. ఆయన బాబు తెలుసుకొచ్చాడు ఇదే సామాన్య మానవుడు ఇది పని చేయగలరా, మనం అజ్ఞానుల దగ్గర మహానుభావుల శక్తి తెలుసుకోలేక ఆయన్ని కూడా విమర్శించాం. అది సాష్టాంగంగా ప్రణామం చేశాం, చాలా తిరుగుతూ ఆయన సిద్ధించారు. తర్వాత ఇదే పరీక్షించడానికి అప్పుడప్పుడు మనబడి వాడిని పరీక్షించడానికి బాలకృష్ణుడు వస్తాడు. మనం ఆయన్ని సలహా ఇస్తామో లేదో భయపడతాడు, ఆయన్ని మనం దుఃఖిస్తామో లేదో పరీక్షిస్తాడు. భగవంతుని సేవ చేసేవారికి, విజ్ఞానం చేసేవారికి, పురాణ కథ వినేవారికి అడుగుతున్న భగవంతుడి పరీక్ష జరుగుతుంది. అది కూడా మారుదేశంలో ఆయన పరీక్షిస్తాడు. ఇలాంటి ఎన్ని విధాలు మీరు ఉదర్భోగంగా ఇప్పుడు ఈ విధంగా చిత్రంలో ఉన్నాం, భగవంతుడు సాధన శిక్షలు చెప్పుకున్నాం. ఇది భగవంతుడి లీల. కాకపోతే ఇక్కడ నారదుడు అనే ఒక సద్గురుడి కటాక్షం ఈ ఋషులు కొట్టడం వల్ల భగవంతుడు అవమానించి కేకలేదు. నారదుడు అని అనుకుంటే వాడు ఏం చేసేవాడు చెట్టు వేసుకుంటాం, ఆ గడ్డ వెళ్ళి కెట్టేవాడు కెట్టి వచ్చే అవకాశం కలిగేవాడు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం వచ్చేది కాదు. భాగవతంలో కొంతమంది ఋషులు అంగిరసములో యజ్ఞం చేశారు. అంగిరస యాగం చేస్తే శరీరంతో స్వర్గానికి పెడతారాయన. వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ సమయంలో వృందావనంలో కృష్ణుడు గోపాలములతో అడిగిపోయాడు. తేనాక తినక పిల్లలు ఆ పూట అన్నం పట్టుకెళ్ళి రోజు చెద్దన్నం పట్టుకెళ్ళేటటువంటి పిల్లలు ఆ ఒక్క పూట అన్నం పట్టుకెళ్ళలేదు. చూడండి తర్వాత కాబట్టి రోజు అడిగిపోయేటప్పుడు కృష్ణుడు కృష్ణుడితో పాటు గోపాలములు వీళ్ళంతా తల్లిదండ్రులు పట్టుకెళ్ళేవారని అక్కడ ఆయన ఆవకాయ నచ్చుకుంటూ దండకోస నచ్చుకుంటూ చెద్దన్నం తినేవారు పిల్లలను తినేవారని భాగంలో చాలాసార్లు చెప్తున్నాం. ఈ ఒక్క రోజు ఏదో భగవంతుడి పరీక్షలాగా ఒక్కడు కూడా అన్నం పట్టుకెళ్ళలేదు, మంచి నీళ్ళు పట్టుకెళ్ళలేదు. అప్పుడు ఈ పిల్లలంతా కృష్ణ మాకు ఆకలి వేసుకుంది అన్నారు. అప్పుడు కృష్ణుడు ఇక్కడికి దగ్గరలో 2000 దూరంలో కొంతమంది మహానుభావులు ఏదో ఋషులు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు అంగీరసమును వ్యక్తి చేసుకున్నారు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం అడిగితే పెడతారు. అలాగే కొంతమంది పిల్లలు పరుగు పరుగు అక్కడికి వెళ్ళారు. సరిగ్గా పూర్ణాభుద్ధి చూస్తున్నారు ఆ సమయంలో ఋషులు. ఆ పూర్ణాభుద్ధి పరుగుతున్నప్పుడు వెళ్ళి ఏమన్నా మేమందరం కృష్ణుడితో పాటు ఇక్కడికి వచ్చామండి, ఆకలితో పాటు పొందుతామండి, మీరు దైవం చేసి అన్నం పెట్టండి, పూర్ణాభుద్ధి అయిపోయాక దైవేంద్ర వారికి ప్రసాదం పెట్టి మా ప్రాణం నిలబెట్టండి అనగా వాళ్ళు వాళ్ళు పట్టబడిపోయి పక్కకి చూసి ఎవరన్నా మీరు అసలే 10 రోజులకి ఉపవాసంతో ఎవరు ఆడిపోతున్నాం, ఇంకా వాక్యం చెక్కలేదు, మా పూర్ణాభుద్ధి లేదు, దైవేంద్ర లేదు, మీకు అన్నం కావాలా అని పొట్టుతారు. అన్నము లేదు పొట్టని సమాన క్రియా సంధులై అన్నం లేదు గెట్టం కదా వాడికి భగవత్ పరీక్ష కట్టుకునే జ్ఞానం లేదు. చదువుకున్నారు పేదవుతుంది గారు ఉపనిషత్తులు గారు ఎంతో మంచి పనులు చేసిన వాడే ఎక్కువగా పూర్వత కర్మ వల్ల మహాత్ముల్ని గుర్తించలేదు. అందువల్ల ఆ యజ్ఞములకు అధిష్టానదేవత కృష్ణుడు, యజ్ఞం కృష్ణుడు, యజ్ఞంలో వేసే దివి కృష్ణుడు, మంత్రం కృష్ణుడు, అటువంటి కృష్ణుడిని గుర్తించలేక అన్నం లేదు పండి అన్నారు. తీసుకోమని 2 మైళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చి కృష్ణ ఎంత అన్యాయం చేసావు మమ్మల్ని, అన్నం పెట్టకపోతే పెట్టవని చెప్పి చెప్పాలి, అలా కాకుండా ఇలా మమ్మల్ని నడిపిస్తావా, అసలే ఈ పూట తిండి తెప్పాలేవు, మంచినీళ్ళు లేవు, అటువంటిప్పుడు 2 రైళ్ళు నడిచి మళ్ళీ 2 రైళ్ళు దానికి వచ్చాం, అంటే 4 రైళ్ళు నడిపించావు ఖాళీ గడుపుతో తీరా మేము పెడితే ఆ ఋషులు పొమ్మన్నారు. మా ప్రాణం దగ్గర దాటిపోతుంటే ఇంత వేళ పూట పడతామని కానీ కృష్ణుడు వైద్యుడు వేడుకలు కొట్టి ఉంటాడండి, లేకపోతే కాసేపు నేను కృష్ణుడితో ఆడుకుంటున్నాం, కృష్ణుడి కొడుతున్నాం, తొందరున్నాం, కృష్ణుడికి కసల సంక్రాంతి అనుకుంటాడు వాడు. ఈ అహంకారం అంచడానికే ఆయన వాడవడం కష్ట నడిపాడు. ఇప్పుడు వాడు ఎలా అనగానే కృష్ణుడు రవి మీరు ఎవరిని అడిగారు అన్నాము అన్నాడు. ఋషులు అడిగామండి అన్నారు వాడు. అసలు మీకు గొడవ ఎగ్జేట్ చేసుకున్నటువంటి పూర్ణాభుద్ధి చేసుకున్న వాడు దగ్గరికి అన్నం పెట్టమంటే వాడు పెడతారా, అన్నం పెట్టారా లేకపోతే అన్నం పెడతారా, అన్నం ఆడవాడు కదా, మాకు వాడు భార్య కష్టపడి దైవేద్యాలు ఉంటారు అమ్మగారా ఇంత అన్నం పెట్టాడంటే వాడు పెడతారు కానీ తాతగారు ఇంటి తాతగారు అన్నం పెట్టమంటే ఆయన పెడతాడు ఆవిడ ఉంటే వీరి వచ్చి కూర్చొని తిరిగిరంగానే ఒక భక్తి గారు వేసి తిరుగుతారు, అంటే ఆయన వాపస్తో రావచ్చు వేరే విషయం కానీ ఎప్పుడైనా అడగవలసిన స్థితి. కొంతమంది ఇళ్ళలో కృష్ణుడు కూడా పురుషులు కూడా దేవుడుగారు కనుక ఆడవాళ్ళు లేకపోతే వీళ్ళు చేసి పెడతారు, కానీ సాధారణంగా స్త్రీ మూర్తులు మాతృమూర్తులు కనుక ఈ సంసార బాధ్యత వారిని. మీరు ఋషి పొత్తులను అడగకుండా ఋషులను అడగడం వల్లే మీకు ఈ కష్టం వచ్చింది, కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి ఋషి పొత్తుల్ని అన్నం అడగండి అనగానే ధామ్మని కనపడిపోయారు వాడు. ఇప్పటికే 2 మైల్స్ అప్ 2 మైల్స్ డౌన్ అప్పు డౌన్ అప్ అండ్ డౌన్ చేశాం, ఇప్పుడు మళ్ళీ వెళితే ఇక అప్పు లేదు డౌన్ లేదు పెర్మనెంట్ గా డౌనే. ఈసారి వెళ్ళిన తర్వాత ఋషి పొత్తులు అన్నం పెట్టకపోతే మేము బ్రతకం అన్నట్టు వాడు. మీకు అనుమానం అక్కర్లేదు నన్ను రవి వెళ్ళమని కానీ వీడు కొడుకులు వెళ్ళారు ఋషి పొత్తుల దగ్గరికి వెళ్ళి గోవుల వేపుచు నాకుని గోవింతుడు అన్నబడికి కొని రెండని మింది వేళ గుర్తించి సుధీగల శీతల రెండు ఉద్దండి అన్నంబులు అన్నారట. ఈసారి రిక్వెస్ట్ చేయలేదు, ప్రతిమాల లేదు, ప్రతిమాల కొంత ఆవులు వేపుకొని గోవిందుడు మేము అడుగు వచ్చాం, మాకు ఆకలి వేసింది, మమ్మల్ని మీ దగ్గరికి ఒక్కడు కృష్ణుడు రండి అన్నం తండి అన్నారట. అంటే కొద్ది గట్టిగా అడిగారు. కృష్ణుడు వచ్చి అన్నబడిగాడనే మాట వినడంతో ఆ స్త్రీలు తమను తాము మర్చిపోయి మహావేగంగా పెద్ద పెద్ద పళ్ళాల నిండా అన్నాలు పులిహారులు దొద్దోజనాలు కట్టుకొకలు చక్కెర పొగలి అట్లు అట్లోకి పోయి చట్నీలు ఆ రోజు సాంబారు వాటి వాటి అన్నీ మర్చిపోయింది. అందరూ వచ్చి కృష్ణుడికి అన్నం పెట్టారు. ఆ తర్వాత పెద్దగా జరిగినటువంటి చెట్టు వరకు ఋషులకి తెలిసింది. అప్పుడు ఋషులు ఏడ్చారు, ఎంత పెద్ద పొరపాటు చేశాం, మంత్రము తంత్రమును ధనములు కాలము దేశము దేవతలు బదులు వేది వీసురులు ఎవ్వాటంటి సర్వేశ్వరు మది పూలిము గొప్ప వాళ్ళు మందస్థితి దూచి గర్భతులై అన్నము లేదు కొమ్మనిది సమాన క్రియాసూర్యులై. ఈ క్రతువు ఇందులో మంత్రం తంత్రం కాలం దేశం దేవత అగ్ని అగ్నిలోకి పూర్ణాహుతి అన్నీ ఆ కృష్ణుడు అటువంటి కృష్ణుడు దుర్మతులపై అన్నం లేదు కొమ్మన్నాం. ఆయన ఈ క్షితి రక్షింప జనించినాడు, ఈ భూమిని రక్షించడానికి అవతరించాడు, ఆయనకి నమస్కారం చేస్తున్నాం, మమ్మల్ని రక్షించుగాక అని ఏడ్చాడు. అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఏమిటి అని పెద్దలు అడిగారు. అక్కడ వాళ్ళు కృష్ణుని గుర్తించలేకపోవడానికి కారణం అక్కడ పరమాత్ముని తత్వాన్ని చెప్తే పౌరాణికుడు లేకపోవడం. అదే వాళ్ళ కూడా ఒక పౌరాణికుడు అక్కడ ఉంటే వచ్చినవాడు కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని చెప్పేవాడు. అందులో వాడు పొరపాటు చేసి చాలా ఇబ్బంది పొందారు. కానీ ఇక్కడో వీళ్ళు యజ్ఞం చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఏదో కార్యవర్తలు వచ్చారు, వీళ్ళు చెప్పులతో తిరుగుతున్నారు, షర్ట్ వేసుకుంటున్నారు, చెప్పులతో జలవృక్షాలు వేశారు అని తెప్పకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ నారదుడు ఉన్నాడు. నారదుడు అనే ఒక అద్భుతమైన గురువు అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఈ దంపతుల్ని అవమానించి బయటకి ఎంటలేదు. అలాగే ఎంటుంటే వాడు యజ్ఞం నాశనం అయిపోయేది, వాడికి ఫలితం వచ్చేది కాదు, ఫలితం శూన్యమైపోయేది, పాపం చెప్తుండేది. అందుకే యజ్ఞవాటికల దగ్గరగా అపశబ్దములు వాడకూడదండి. యజ్ఞం చేసుకున్నప్పుడు, ఇలా పురాణములు జరుగుతున్నప్పుడు, తీర్థయాత్రలు చేసుకున్నప్పుడు భగవంతుడు ఏదో రూపంలో పరీక్షిస్తాడు. అందుకే మన ఇక్కడ వచ్చిన వాడిని ఎవరైనా అర్థం చేస్తే వెళ్ళిపోరాయినా అని రిక్వెస్ట్ చేసి పంపాడట. అంతేగాని అవమానించి పంపకూడదు. ఈ ప్రాంగణం దాటాక వాడు పాపాత్ముడైతే అప్పుడు శిక్షించి ప్రాంగణంలో ఉన్నంత వరకు వాడిని మెల్లిగా పంపాలి తప్ప ఎవరి మీద దుర్భాటాడు అనకూడదు. అది ఇక్కడ గన్నం పెట్టేవాడిని ఏం సమయం అయిపోతుంది కొంచెం బెల్లగా వెళ్ళండి అనండి. వాడిని బెల్లగా వెళ్ళండి అంటే అర్థం, అప్పుడు అర్థం చేసుకున్న వాడు స్పీడ్గా వెళ్తారు. కొంతమందికి అది అర్థం కాదు, వీడు బెల్లగా వెళ్ళమంటే ఓహో ఇంకో అరగంట ఉండొచ్చు అనుకుంటారు. అందువల్ల అలాంటప్పుడు బెల్లగా అంటే మా భావం అర్థం చేసుకోండి, కొంచెం వేగంగా వెళ్ళండి అలా తప్ప అని అరవకూడదు. అరిస్తే దోపాపం, ఎందుకని ఇందులో ఎవడు విష్ణువు తెలియదు, విష్ణువు కూడా పరీక్షించడానికి వస్తాడు. ఆ పరీక్షలోనే మనం విజయం సాధించాలి. ఏమైతేనే నారదుని దయ వల్ల వాడు ఆ భగవంతుడు అవమానించి గుర్తించి కాళ్ళ మీద పడిపోయారు. అత్యంత భక్తితో ఆయన నమస్కరించారు. అప్పుడు హరి అన్నాడు, తెలుసా, ఈ సప్తగిరుడి మీద యజ్ఞం చేసిన, నామస్మరణము చేసిన, మెట్లెక్కుతున్నంతసేపు గోవింద గోవింద అని నన్ను తలుచుకున్న వాడికి ఏదో రూపంలో దర్శనమిస్తాను, పక్షి రూపంలో, పశువు రూపంలో, పాము రూపంలో, మానవ రూపంలో, ఏదో రూపంలో దర్శనమిస్తాను. ఆ దర్శనమిచ్చింది నా రూపంగా గుర్తించి నమస్కరిస్తే వారి ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది. నీ యజ్ఞం గొప్పది, కానీ యజ్ఞంలో చిన్న లోపం యజ్ఞములు పురాణములు ప్రవచనముగా జరగకపోవడమే. అది నారదులు చేయడానికి వచ్చాక నీ యజ్ఞం సంపూర్ణమైంది అని వారికి ఆశీర్వచనం ఇచ్చి అనుగ్రహించి అదృశ్యమైపోయాడు. అందుకని ఈసారి కూడా మీరు ఈ మెట్లెక్కేటప్పుడు, సాధారణంగా మెట్లెక్కేవాడు ఎక్కువ ఉండేవారు పూర్వం, ఇప్పుడు మెట్లు కాకుండా అట్లు తిని బస్సు ఎక్కువ కారు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మెట్లెక్కి వెళుతున్నప్పుడు లేకపోతే ఆ పై కొండ మీద నడుస్తున్నప్పుడు, పాపనాశనకేసి నడుస్తున్నప్పుడు ఎక్కడన్నా ఏం పాముయినా తిరిగింది అది పాము అనుకోకండి. భగవంతుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఆ రూపంలో వస్తాడు. అందుకే అక్కడ ఎవరిని పాములు సంపవు, కొండ మీద పాము కట్టేసి వచ్చేవాడు ఎవడు లేడు. మరీ పాపం చేస్తే తప్ప నీ తోడు ఇప్పుడు ఇంతకాలం వరకు కొండ మీద పావు కట్టి తెచ్చిపోయిన వాడు కూడా చెప్పడం ఉన్నారా లేదు. కొండ మీద ఉండి వసూలు తెరబడి తెచ్చుకోవడం అంటే అసంభవం. ఎప్పుడుగో జరుగుతుందంటే ఇంకా ఇంతటి పాపాత్ములు అయినా అయి ఉండాలి, లేదా పరమ పుణ్యాత్ములు అయినా అయి ఉండాలట. పరమ పుణ్యాత్ములు కూడా తనలో కలుపుకుంటాడు ఆయన. ఈ రెండే కారణాలు లేకపోతే అక్కడ ఏ ప్రమాదం జరగదు. మేము చూసాం అడవి పొందులు, చూసాం అక్కడ చిరుత పులులు, చూసాం భయంకర సర్పాలు, చూసాం కొండ మీద మా అదృష్టవశాత్తు అవన్నీ పరమాత్మ స్వరూపాలుగా భావించి వాటికి నమస్కారం చేస్తే అవి కూడా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ కొండ మీద అనుక్షణము జాగరూకులపై భగవంతుని రూపాన్ని ఏ ప్రాణిలో అయినా చూడాలి. ఈ యజ్ఞం కథ చాలా గొప్పది. ఈ కథని శ్రద్ధాశక్తులతో వింటే వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. యజ్ఞంలో భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వడం వల్ల వచ్చే ఫలితం మనకు వస్తుంది అన్నమాట. యజ్ఞం జరిగినప్పుడు పూర్వం మంత్రబలం బాగా ఉండేది కనుక సరిగ్గా పూర్ణాహుతి అయినప్పుడు అవభృత స్నానం చేసే ముందు వర్షం కురిసేది. ఇప్పుడు కూడా సరిగ్గా యజ్ఞఘట్టం దొరికినట్టు వర్షం కురిసేది. అది ఈశ్వరుడి కరుణ. ఈ సమయంలోనే ఎందుకు రావాలి, పొద్దుటి నుంచి మీకు ఒక తుఫానే ఉండకూడదు. పొద్దుటి నుంచి కాకుండా ఈ కాసేపట్లో ఎందుకు కురిపించాడు అంటే ఈ యజ్ఞఘట్టం మీరు విని మీరు కూడా అవభృత స్నానం చేసిన ఫలితం పొందాలి. అలా మిమ్మల్ని ఈ ఫలితానికి భాగస్వాములు చేయడానికి పరమాత్ముడు ఈ సమయంలో వరకు కురిపించాడు. స్వామి పుట్టినలో అవబోధ స్నానం చేయటం చాలా గొప్ప యజ్ఞం అయ్యాక ఇక్కడి నుంచి బయలుదేరి స్వామి పుష్కరిణిలో వెళ్ళారు. అక్కడ మనం మెట్లెక్కి గోవింద 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 అనుకున్న తర్వాత పైకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ గోవింద నామస్మరణ కూడా ఒక యజ్ఞం కనుక సరిగ్గా మీరు స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు 3.5 కోట్ల నదులు సకల లోకాల నుంచి ఆ పుష్కరిణిలో చేరుతాయి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. స్వామివారి మెట్ల వెంబడి నడుస్తున్నారు, నడుస్తున్న సేపు వెరికబుర్లు కాకుండా గోవింద 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 అనుకున్నారు. ఈ గోవింద నామస్మరణం ఒక మహాయజ్ఞం అన్నమాట. ఈ యజ్ఞ ఫలితానికి పరమాత్మ సంతోషిస్తాడు. కొండెక్కాక మీరు వెంటనే పుష్కరిణిలో స్నానం చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇతడు గోవింద నామస్మరణం అనే ఒక గొప్ప యజ్ఞం చేశాడు, వీళ్ళు అనుగ్రహించాలి అని విష్ణువు 3.5 కోట్ల నదులను ఇటు భూలోకం నుంచి వైకుంఠం నుంచి స్వర్గం నుంచి కైలాసం నుంచి అధిలోకాల నుంచి ఆ పుష్కరిణిలోకి పంపుతాడు. మీరందరూ కొలకగానే ఏమవుతున్నప్పుడు 3.5 కోట్ల జలములలో స్నానం చేసిన ఫలితం పొందుతారు. అందున వైకుంఠంలో విరజానది, కైలాసంలో ఉన్న మందాకిని ఈ నదుల్లో స్నానం చేయడం అంత తేలిక కాదు. అవన్నీ ఆ సమయంలో పుష్కరిణిలో ఉంటున్నాయి కనుక ఒక్కసారి పుష్కరిణిలో మునిగితే ఇన్ని నదులలో ఒకేసారి మహాస్నానం చేసిన ఫలితం పొందగలుగుతారు. దానివల్ల ఇక వాడి పునర్జన్మ కూడా ఉండదు. అందుకని గోవింద నామస్మరణం ఒక యజ్ఞం, పుష్కరిణిలో స్నానం 3.5 కోట్ల నదులలో స్నానం చేయడం అనే అవబృత స్నానంతో సమానం. ఇక యజ్ఞాలు చేసిన వాళ్ళకి ఎలాగో అభివృద్ధి వస్తుంది. అక్కడ యజ్ఞం చేశాక అవబృతానికి అక్కడికి వెళ్తే అన్ని నదులు చేరతాయి కనుక వాడు పుణ్యం పొందుతాడు. స్వామి పుష్కరిణి గంగానది, అదే సరస్వతి, అదే యమున, అదే కృష్ణ, అదే సమస్తం, సమస్త నదులు అందులో ఉంటాయి. మనం భక్తితో స్నానం చేస్తే సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే చాలు, నదిలోకి అన్ని నదులు చేరిపోతాయి. ఇక కుమారధార అని ఒక గొప్ప ధార ఉన్నది అక్కడ. కుమారతీర్థం లేక కుమారధార అంటారు. మాఘే పౌర్ణమాస్యాం మహాతిథే కుమారధారికా నామ సరసి లోక పావని యత్రాస్తే పార్వతీసును కార్తికేయగ అగ్ని సంభవగ దేవసేనా సమాయుక్తగ. కొండ మీద కుమారధారకు వెళ్ళే పుణ్యాత్తులు ఎవరైనా ఉంటూ సార్ చేయొద్దండి, ఒకరో ఇద్దరో కనపడతారు. కానీ ఈసారైనా కుమారధారకు వెళ్ళండి. అక్కడ అన్ని చోట్ల బోర్డులు పెట్టారు, వెళ్ళేది మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ టేబుల్ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఇంకా పడదని పూర్తిగా అన్ని మార్గాలు కావలేదు. కానీ తెలిసిన తర్వాత అన్ని బాగుపడిన తర్వాత ఒకసారి కుమారధారకు వెళ్ళి స్నానం చేయండి. అది మామూలు తీర్థం కాదు. స్వయముగా పార్వతీపుత్రుడు కుమారస్వామి కార్తికేయుడు అగ్ని సంభవాన్ని కూడా అన్నారు ఆయన. ఎందుకంటే అగ్నిలోంచి పుట్టాడు. అగ్నిలోంచి పుట్టడం వల్ల అగ్నితో సమానమైన పవిత్రత కలిగిన వాడు, ఏమాత్రం కాలుష్యం లేని వాడు. ఆయన దేవశానతో కలిసి, తన భార్య దేవశానతో వల్లితో కలిసి ఒకప్పుడు అక్కడ ఆ తీర్థంలో స్నానం చేశాడు. ఆ కొండలో ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థం కుమారస్వామి వల్ల ఏర్పడింది. కుమారుడు అందులో స్నానం చేశాడు. అప్పటి నుంచి మృత్యుకుని విష్ణువు కుమారుడి పేరు మీదుగా ఇది కుమారధారిక తీర్థము అని పేరు పెట్టాడు. అది లోకపావై సమస్త లోకాలని పవిత్రం చేస్తుంది. ఇక ఇన్ని లోకాలలో అంతకంటే గొప్ప పవిత్రమైన తీర్థం మరొకటి లేదు. ఆ తీర్థంలో ఎప్పుడూ స్నానం చేయొచ్చు. కానీ మాఘమాసంలో పూర్ణిమ నాడు అక్కడ స్నానం చేయగలిగితే ఇక వాడికి తిరుగులేని పుణ్యం వస్తుంది. మాఘమాసం పూర్ణిమ అది కూడా మధ్యాహ్న వేళ అన్నారు. తదో మధ్యాహ్న వేళాయా స్కాంద పురాణములో వెంకటాచల మహాత్మ్యంలో ఈ శ్లోకం చెప్పబడి ఉన్నది. మాఘమాసములో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం వేళ 11:45 నుంచి 12:45 మధ్యలో ఒక గంట మధ్యలో ఈ కుమారధారలో స్నానం చేస్తే సంపూర్ణముగా కుమారుడు వచ్చి మన శరీరాన్ని నిమురుతాడు. మన పాపాలన్నీ పోతాయి. పరమ పుణ్యాత్మలు పూతాం. దాని మహిమ ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. కొంతమందికి అవయవలోపాలండి, మాట సక్రమంగా లేక శరీరంలో ఎప్పుడు ఏదో ఒక నలత ఉంటే అటువంటి వాళ్ళు ఈ తిథి నాడు అక్కడ స్నానం భక్తితో చేస్తే ఈ నలతలు పోతాయి, కలతలు పోతాయి, సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ మహామహిమ ఆ కుమారధార పొందాలి. ఒకప్పుడు ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన ఎక్కడో ఉత్తర భారత వాడు.
దురదృష్టవశాత్తు ఆయనకి ముసలితనం వచ్చేదాకా పిల్లలు పుట్టలేదు. కొంతమంది ఎంత ఎందుకున్నా సంతానం కలగదు, చేసిన పాపాలు ఎందుకండి, ఆ పాపాల వల్ల కొందరికి సంతానం కలగదు, కొందరికి పుణ్యం వల్ల కూడా సంతానం కలగదు. పరమ పుణ్యాత్తులు గుణానుబంధం ఉండదు కాబట్టి కూడా సంతానం కలగకపోవచ్చు. కాబట్టి ఎవడు పాపాత్ముడు ఎవడు పుణ్యాత్ముడు అనేది అంత పేరుకే తెలిసిన ఈయన కొన్ని దోషాలు చేశాడు. అందుకని ఒక ఆయనకి ఇంచుమించుగా 60 ఏళ్ళు వచ్చేదాకా కొడుకు పుట్టలేదట. తీరా 60 ఏళ్ళ కుమారుడు పుట్టాడు, వాడికి కౌండిన్యుడు అని పేరు పెట్టుకున్నాడు. గోత్రం పేరుకు అమృతల పెట్టుకుంటాడు. అలాగే ఆయన కౌండిన్య తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు. వాడికి 10 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ళు వచ్చే సమయానికి కుర్రాడు ఆటలు ఆడుకోవడానికి అటు ఇటు తిరిగేవాడు. ఆటలు ఆడుతూ ఆ కుర్రాడు దారి తప్పి అక్కడికో అడుగులోకి పోయాడు. ఈయనకి అప్పటికి 70 ఏళ్ళు వచ్చాయి. 70 ఏళ్ళు పెద్ద వయసేం కాదు. కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా కాలు స్పీడ్గా అద్భుతంగా నడుపుతారు. చివరి మొమెంట్లో బ్రేకేసి శక్తి వాళ్ళకి గౌరవం తీస్తారు. ఎందుకంటే పూర్వ సంస్కృతం పుణ్యం అని. కొంతమందికి పాతికేళ్ళకే ముసలాడుగా ఉంటారు, ఏమైనా అయిపోతారు. కొంతమంది చూస్తే ఎప్పుడు చూసినా నీరసమే, భయభక్తు వాడు ముసలివాడు. కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన మహోత్సాహంతో అడుగుతారు. అలాంటి పుణ్యాత్ములు ఈ భూలోకంలో ఎప్పటికీ ఉన్నారు. మేము మా నాన్నగారు చూసాం కదండి, 85 ఏళ్ళు కూడా దగ్గరగా తిరిగారు. మా అమ్మ అలా తిరిగింది. కాబట్టి మనం ఆరోగ్యంగా పవిత్రంగా సుఖంగా తిరగాలంటే ముందు మన శరీరంలో పుణ్యం ఉండాలి. ఇప్పుడు ఈ కలియుగంలో పుణ్యం కంటే పాపం తొందరగా ప్రవేశిస్తుంది. కారణం వాతావరణం కాలుష్యం, మనుషుల మనస్సులలో కాలుష్యం, అన్నీ కాలుష్యం. ఎక్కడ చూసినా కలుష్యమే, ఎక్కడా ఎవరిని ఎవరు నమ్మలేరు. కాళిక దండం పెట్టిన భక్తుని నమ్ముదామా అంటే వాడు ఏం చేస్తాడు, అయ్యి బాబాయ్ గురువు గారు మీకు ఇల్లు కట్టి పెట్టిన అతి నిష్కో అంటాడు ఒక స్త్రీ. అలా అన్నాడంటే తర్వాత నీ దీంట్లో స్త్రీ. కాబట్టి ఏ క్షణంలో ఎవడు ఎలా ఎందుకు వస్తున్నాడో మనకి తెలియదు. దాని పూర్వం ఏది పలికితే అదే చేసేవాడు, ఏది చేస్తే అదే పలికేవాడు. లోపల ఒకటి బయట ఒకటి, ఈ రెండు పూర్వం లేదు. అందుకే పూర్వకాలంలో ఎక్కువ ఆరోగ్యవంతులు ఉండేవారు. ఈయన 70 ఏళ్ళు వచ్చాయి, 10 ఏళ్ళ కొడుకు ఏమో తగ్గిపోయాడు. అసలే అప్పటికే పేదరికం వల్ల తిండి తక్కువగా ఉండడం వల్ల చిక్కిపోయాడు. మనిషి అస్థిపంజరం అయిపోయాడు. తల ఏమో ఒడుగుతోంది, కొడుకు మీద వ్యామోహం పోదు. వళిదిర్ ముఖమాక్రాంతం పలితేనంకితం శిరక గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా కరుణాయతే. ముఖమంతా ముడత పడిపోయింది, తలమంతా నిలిసిపోయింది, ముగ్గు గుడ్డ అయిపోయింది, తెల్లగా అయిపోయింది. పూర్వం తెల్ల చుట్టూ తెల్ల చుట్టుకైతే కనపడేది, అందుకని బాబాయ్ తెల్ల చుట్టుతో ఉంటాడు. శరీరం అంతా శిథిలం అయిపోయింది. వేళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఒడుగుతున్నాయి. అన్నిటికీ ముసలితనం వచ్చింది, కానీ ముసలితనం లేదు ఒక్కటి ఉంది కండి, తృష్ణ ఆశ కోరిక. దానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు. 97 నానమండి, ఈ వయసులో నాకెవరు పిల్లలు ఇస్తారంటాడే, కానీ ఇప్పుడు అది పిల్లలు ఏమిటండవు. ఈ 97 వచ్చినా మళ్ళీ ఏదో కట్టాలి, ఏదో చెయ్యాలి, ఏదో కోరిక ఉంటుంది. ఎన్ని 97 వచ్చాక ఒక ఆయన పాపం పడిపోయాడు, కాలు విరిగింది అనుకోండి. 90 ఏళ్ల వయసులో నా యువ గతుకుంటుందా, మళ్ళీ మీతో కలిసి పదవి కేదారం రాగానా కేదారం నడుస్తుందా అంటాడు. నేనన్నాను అంటే కేదారం నడవాలని కోరిక ఉందా అన్నాను. అంటే వాళ్ళు ఆవిడంది ఉంటే అబద్ధం అండి, ఎంత పూర్వం యువనంలో ఉన్న మీద ఏర్పడమంటే అమ్మో కేదారం నేనెక్కడ నడుస్తాను అన్నాడు. ఇప్పుడు కాలు అదుపుకోవడానికి ఈ కేదారం అనే వంక వేసుకున్నాడు అండి ఆవిడ ఆవిడ అని చెప్పేసి. కాబట్టి 90 ఏళ్ళు వచ్చాక పడితే కాలు అదుపుకోవడం తెలియక అలా అతికించడం అని నన్ను అడగడం అంటే నేనేం తీయగలుగుతాను, ముందు అదిగడదో మహామైన ముందు అనుకున్నాడు అనిపించాడు. ఆరోగ్యం బూడింది తప్ప. కాబట్టి అవేమో ఏం చేయలేరు. ఆశ తప్ప మరొకటి ఏమీ ఉండదు జీవుల దగ్గర. ఈయన కూడా ఈ వయసులో కూడా పుత్ర వ్యామోహం ధన వ్యామోహం తప్ప వరేమీ లేదు, పెద్దగా భక్తులేం కాదు. ఈ కొడుకు తగ్గిపోతే అడవుల్లో కొడుకు కోసం వెతుక్కుంటూ తిరిగాట. ఈ కొడుకు నడిచిన అడి కొంతవరకు ఆయన పరిచయమే, అందుకే అటు వెళ్ళాడా ఇటు వెళ్ళాడా అనుకుని కౌండిన్య 50 ఏళ్ళ కొట్టు వెతికిపోయాడు. ఈ కంగారులో పగలు లేదు రాత్రి లేదు, ఎక్కడికి తిరిగాడో తెలియదు. పిచ్చెక్కడ తిరిగాడు అడవిలో, అడవిలో దారి తప్పాడు. అడవుల్లో రూట్లు అంత దేనికి కాదు తెలుసుకోవడం.
కౌండిన్యుడరివాణి కానక అందందు తాగదముతు వచ్చి దారి తప్పి ఘన వెంకటాద్రి మార్గంబులో చేరి మహారణ్యములదొచ్చి ఆర్తి పొంది ఆకలి తప్పి మెండై నేల పొడువేళ తనసుకు వేర్కొని తల్లడించి ఏద కౌండిన్య ఎందుకో ఇది వటంచు బహు విధంబులుగా ఒక్క పొడుచు పడికి ఎక్కడో కష్టమో సుఖం ఉన్నది. అందుకే అడవిలో తప్పిపోయిన తన కుమారుడు కౌండిన్యుడు వెతుకుంటూ కౌండిన్య ఏమైపోయావు ఆయన ముసలితనంలో లేకనే ఒక కొడుకు పుట్టామనుకున్నాను వంద ఒక్కగానొక్క కొడుకు నన్ను వదిలి ఎక్కడికి పోయావు మీ నాన్న నువ్వు లేకపోతే ఉండలేడురా బాబు బాబు అని ఏడుస్తూ తిరిగి తిరిగి వాడు అదృష్టవశాత్తు అడవిలో వెంకటాద్రి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ మధ్యప్రదేశ్ ఎక్కడ వెంకటాద్రి ఆ ముసంతంలో ఎలా నడవగలిగాడు అంటే భగవంతుడు వాడికి ఆ శక్తి ఇచ్చాడు వాడిని తన దగ్గరికి రప్పించుకోవడానికి వాడికి ఆ నడిచే శక్తి ఇచ్చాడు. అలాగే ఏడుస్తూ ఏడుస్తూ 10-15 రోజులు తిరిగి తిరిగి అక్కడికి వచ్చాడు. ఎటు పెడితే తన కొడుకు దొరుకుతాడో తెలియదు, అసలు తను ఏ మార్గానికి పెడుతున్నాడో తెలియదు, ఇంటికి పెడుతున్నాడా మరో తోటికి పోతున్నాడో తెలియదు, దానిలో పులులు సింహాలు కనపడినప్పుడల్లా వాసుదేవ గోవింద కేశవ కృష్ణ నడిచేవాట. భయంతో మాత్రమే భగవన్నామం చేశాడు, భక్తితో ఏం కాదు. అతనే పరమ భక్తుడు కాదు, కేవలం భయంతో కేశవ మాధవ గోవింద అంటాడు. భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు, బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన బంధుత్వంతో అయినా. అంటే అర్థం ఏంటి, కొంతమంది యాదవులు ఉన్నారు కృష్ణుడు వాళ్ళందరికీ బంధువు, అందుకని కృష్ణ నువ్వు మాకు బావోయి, కృష్ణ నువ్వు నాకు అన్నయ్యవి, కృష్ణ నువ్వు నాకు తమ్ముడివి అని బంధుత్వంతో కృష్ణుడు దొరుకుతున్నారు. అంతే, వీరందరినీ వైకుంఠానికి పట్టుకుపోయా. బంధుత్వంతో అయినా కృష్ణుడు దొరుకుతుంటే కృష్ణ నామస్మరణం చేసినట్టే కనుక భగవంతుడు నువ్వు ఏ వంతతో అయితేనే నన్ను తలుచుకున్నావు కనుక నీకు వైకుంఠం ఇస్తున్నాను అన్నాడు. చూశానా ఎంత అదృష్టవంతులండి, కృష్ణుడికి బంధువులు అవడం వల్ల యాదవులు ధరించారు. ఇక దుర్యోధనుడు పగతో కృష్ణుడు తిరగానేవాడు, శిశుపాలుడు కృష్ణుడు నరుకుతానన్నాడు. అంటే శిశుపాలుడు కృష్ణుడు ఎందుకు తెలుసుకున్నాడు, కసి వల్ల, పగ వల్ల, శత్రుత్వం వల్ల. శత్రుత్వంతో రోజు కృష్ణుడు తెలుసుకున్నాడు, శత్రుత్వంతో కృష్ణుడు తెలుసుకున్నా రామైనడు. అందువల్ల కృష్ణ 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 నేను తమ్ముతానన్నాడు. 24 గంటలు దొరుకుతుంది, ఏదో ఒకసారి తిట్టేస్తే వెళ్ళి వెళ్ళి చేస్తే వాడికి మోస్తుంటారు, కానీ 24 అవర్స్ కృష్ణ తప్పుతాను, కృష్ణ నలుగుతాను, కృష్ణ పొడుస్తాను అన్నామంటే ఈ వక్కతో కూడా కృష్ణనామస్మరణ చేయడం వల్ల వాడికి పుట్టేవే వస్తాం. వకమైన అంటే బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు కృష్ణ నాకు కష్టం కలిగింది అని తలుచుకుంటే కూడా ఆయన సంతోషిస్తాడు. ప్రీతితో సంతోషంతో కృష్ణనామస్మరణం చేసినా ఆయన ఆనందపడతాడు. ప్రాణభీతినైన ప్రాణం పోతున్నప్పుడు అయ్యో అడవిలోకి వచ్చాము, సింహం మీదకి వచ్చింది, లేక పులి మీదకి వచ్చింది, రక్షించన్నా సరే ఆ వక్కతో కృష్ణుడు తలుచుకున్నా ఆయన సంతోషిస్తాడు. ఏ వక్కతో అయినా భగవన్నామం మాత్రం చెప్పి ఇప్పుడు ఈయనేం చేశాడు, భయంతో ప్రాణభీతితో బాధతో గోవింద కేశవ అనగానే ఆ జంతువులు తమంతటానే పక్కకి వెళ్ళిపోయేది. అమ్మయ్య సింహం నా మీద పడలేదు, పులి నా మీద పడలేదు అని ధైర్యంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా చివరికి కొండ వచ్చింది. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఈ కొండ దగ్గర నుంచి ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. ఒక పక్కన కపిల తీర్థం, మరొక పక్కన కొండకు వెళ్ళేటటువంటి దారి, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు నేను పైకి ఎక్కనా కిందకి వెళ్ళానా అని వాడు లోపల మాత్రం పడ్డాట. ముసలాడు కదా ఎక్కడే పోతున్నాడు, అంత పెద్ద పండ పైన ఎక్కడో ఏమిటేమిటో కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పుట్టలు కనబడుతున్నాయి. ఇప్పుడు నా కొడుకు పైన ఉన్నాడా కింద ఉన్నాడా, ఈ గోతిలో పడ్డాడా గొప్పలో పడ్డాడా అనే భయంతో నన్ను రక్షించే దేవుడు లేడా అని ఒక్కసారి గోవింద అన్నాడు. టక్కన ఈయన అదృష్టవశాత్తు ఈయనకి 70 ఏళ్ళు అయింది, 90 ఏళ్ళు అవసరం ఆయన వచ్చాడు. ఆయన కూడా వణుకుంటూ వృద్ధ మిత్ర ఎవరి కోసం ఇక్కడికి వచ్చామన్నాడు. నన్ను వంతరి ప్రాంతం నాకంటే ఉద్యోగంలో ఉంటాం, తొందర తొందే తొందరలో ఉన్నాం, నేనే ముసలానంటే నాకంటే ఒక రిటైర్డ్ ముసలాయన ఉండదు. అయినా ఈ ప్రాంతం మీకు తెలిసినట్టుగా ఉంది, నాకంటే కొంచెం చురుగ్గా నడుస్తున్నాం. స్వామి, నా కొడుకు ఒకటేనండి, లేక లేక వార్ధక్యంలో పుట్టాడు, వాడిని వెతుక్కుంటూ దారి తిట్టుకెళ్ళి వచ్చాను. నా కొడుకు కనపడలేదు. ఈ కొడుకు కోసం వెతకడానికి శరీరంలో ఓపిక కనపడటం లేదు. అనగా వృద్ధుడా, ఈ అడవిలో కొద్ది రోజులు ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే వెంటనే నీ కొడుకు కోసం వెనక్కి పెడదాం అనుకుంటున్నావా? వెనుకకి తిరిగి ప్రయాణం చేసే శక్తి నాకెక్కడ ఉంది స్వామి? ఎప్పటికీ ఎన్ని రోజులు పెడితేనో తిరిగలేదు, డే అండ్ నైట్ తిరిగలేదు, నాకు వాచి లేదు, నాకు ఒళ్ళంతా ప్యాచి లేదు. అంత ఇక నాకు శరీర వ్యామోహం పోయింది. ఏ క్షణంలో అయినా శరీరం పడిపోతుందేమో, నేను మరణిస్తానేమో అనే భయం వచ్చింది. అయినా ఒక్క బాధ మాత్రం ఉన్నది. అది ఏమిటో తెలుసా? మానవుడు పుట్టాక ఋషుల రుణం, దేవతల రుణం, పితృదేవతల రుణం, గురువుల రుణం తీర్చుకోవాలి. నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కనుక పెద్దవాడి, నేను మరణించాక నాకు దాన సంస్కారాలు చేసి దద్దెనం పెడితే నా పితృదేవతల రుణం తీరుతుంది. నేను నా కుమారుడికి ఉపనయనం చేసి వాడి చేత దేవతల యజ్ఞం చేయిస్తే దేవతల రుణం తీరుతుంది. ఈ ముసలితనంలో నేను ఇంట్లో కూర్చున్నట్టుగా నా కుమారుడు ఎవరో పెద్దవాళ్ళని తీసుకొచ్చి పురాణం చెప్పిస్తే ఆ పురాణం నేను వింటే తద్వారా గురువుల రుణం, ఋషుల రుణం తీరుతుంది. ఈ రుణములు తీర్చుకోవడానికి కావలసిన కుమారుడు కనపడలేదు. ఆ ఒక్క బెంగ బాధ నన్ను పీడిస్తోందన్నాడు. ఓహో అలాగా, అయితే నాతోరా అని ఆ ముసలాయన వీడు చెయ్యి పుచ్చుకుని మహాబెంగగా పెరిగిందట. ఓ ఈ ముసలాడు లాగేసుకున్నావు అన్నట్ట అన్నాడు. కానీ ఆ తర్వాత ఇంకా మాట్లాడలేదు. ఎందుకు తెలిసిన మొట్టమొదట ఈ 90 ఏళ్ల వృద్ధుడు ఈ 70 ఏళ్ల ముసలాయని లాగుతూ ఉన్నప్పుడు కొంచెం కాళ్ళు పెడిగి ఆ తర్వాత మరి ఎక్కడ వచ్చిందో శక్తి తెలియదు. కానీ ఆ పెద్ద ఆయనేమో పరిగెట్టాడు లేడులేగా, అంతకంటే లేడులేగా ఈ బోడైన పరిగెట్టాడు. అసలు దీనికి కాళ్ళ రెప్పు లేవు, చెయ్యి గట్టిగా కూర్చుని లాగుతుంటే చెయ్యి వెనకడం లేదు. ఈయన కొడుకోకుండా ఆయన వెంట వెళ్ళిపోయాడు. అంత పెద్ద కొండ 3.5 నిమిషాల్లో ఎదురు పరిగెత్తెక్కారు. 3.5 నిమిషాల పర్వతం అనే అప్పుడు అర్థమైంది ఈ ముసలాయన ఈ మధ్యప్రదేశం ఈ వచ్చినవాడు ఎవడో సామాన్యుడు కాదు, మహా తపస్య. అందుకే ఆయన నా చెయ్యి పట్టుకోగానే నా శరీరంలో ఒక నూతన శక్తి వచ్చింది. అది గురించి ఏం మాట్లాడకుండా ఆయనతో వెళ్ళాడు. ఇద్దరు ఒకటి వెళ్ళాక ఇక్కడ ఒక తీర్థం ఉన్నది, ఈ తీర్థం చాలా గొప్పది, ఇందులో ఒక్కసారి నా పేరు చెప్పి పురుగులు పురుగు అన్నాడు. ఓహో పురుగు తానండి, మీ పేరు చెప్పి పొలగమన్నారు, ఎందుకే మీ పేరు ఏమిటండి అన్నాడు. అప్పటిదాకా ఆయన పేరు కూడా అడగలేదు. అదే మనం అయితే అప్పటికైనా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం, అడగలేదు ఆయన. ఇప్పుడు అడిగాడు వాడు, మీ పేరు చెప్పి పొలగమన్నారు కాబట్టి అడుగుతాను మీ పేరు ఏమిటంటే, నువ్వు 10 సార్లు గోవింద గోవింద అన్నదే, నాకు కూడా మా నాన్నగారు గోవింద అని పేరు పెట్టారు. మీ నాన్నగారు ఎవరు? ఆ తర్వాత చూద్దాం వెళ్ళి పొలగబోయే బాగుందండి. వెంటనే గోవింద 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 అని అతను దిగాడు. మొదలుగానే ఈ 70 ఏళ్ళ ఆయన 16 సంవత్సరాలు కొరాడైపోయాడు. ఈ 90 ఏళ్ళ ఆయన ఒడ్డు మీద ఉన్న ఆయన నీలమేఘఛాయ శరీరుడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు. అప్పటికి అర్థమైంది గోవింద అన్నప్పుడే నాకు అర్థం అవ్వాలి అనుకుని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి చావడానికి సిద్ధంగా ఉన్న ముసలివాణ్ణి నేనెక్కడ, ఈ పడుతు వయస్సు ఎక్కడ, ఏ జన్మలో ఏ పుణ్యం చేయడం వల్ల నాకు నీ దర్శనం లభించింది అని అడిగాక, ఈ జన్మలోనే చేసిన పుణ్యం, పూర్వజన్మ పుణ్యం కూడా అక్కర్లా, ఈ యుగములో ఈ కొండ మీద కడుగు పెట్టి నా నామస్మరణం గోవింద గోవింద అని విశ్వాసముతో చేసిన వాడికి సకల శుభాలు ఇస్తాను. ఈ కొండకి అపూర్వ శక్తి ఉన్నది, అడవిలో ఉన్నప్పుడు గోవింద స్మరణ చేస్తే రక్షించాను, ఈ కొండ మీదకి వచ్చి గోవింద అనగానే నీ పాపాలన్నీ తుప్పు నేర్పినట్టు అడిపోయాయి. తుప్పు పట్టిన ఇనుమని గీకితే ఏదైనా ఆపురై పెట్టి ఆ తుప్పు కింద రాలిపోతుంది, అలాగే నీ పాపాలు రాలిపోయాయి. ఈ కొండ మీద గోవింద నామస్మరణం చేసిన వాడికి ఆటవాసం కూడా పాపం ఉండదు, కాకపోతే విశ్వాసంతో భక్తితో చేయాలి. ఎలా చేసినా పుణ్యం వస్తుంది, కానీ పరమభక్తితో దృఢభక్తితో విశ్వాసముతో గోవింద 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 అంటూ ఉంటే ఒక్కొక్క శబ్దమునకు మన పాపములన్నీ పట్ట 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 కిందకి రాలిపోతాయి, భస్మమైపోతాయి.
అందుకే నీకు పాపాలు పోగానే నీకు కుమారధార దగ్గరికి తీసుకొచ్చాను. ఇక్కడ ఒకప్పుడు కుమారస్వామి స్నానం చేశాడు. అందువల్లే ఈ తీర్థమునకు ఆయన పేరు మీదుగా కుమారధార తీర్థమని పేరు వచ్చింది. ఇందులో నువ్వు స్నానం చేసావు, నువ్వు యువకుడి అయ్యావు. అదే కలియుగ మానవులు అయితే ఇందులో స్నానం చేస్తే ఎల్లవేళల యువనముతో ఉండే దేవతలుగా మారిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మనం భక్తితో అక్కడ స్నానం చేస్తే ఆయన ఇచ్చినట్టుగా 16 ఏళ్ళ యువనం మనకి ఇవ్వడు, అది కలియుగంలో నిషిద్ధం కనుక. కానీ మనం శరీరం విడిచిపెట్టాక ఎప్పుడు 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండే దేవతలుగా మారిపోతాం. దేవతలకి నవయోగం ఎప్పుడు వార్ధక్యం ఉండదు, దాని ఫలితం ఎప్పుడు అక్కడ ఉంటుంది. నీకు మాత్రం కావాలని 16 ఏళ్ల బాలుడు ఈ లోపం ఇచ్చాను. ఈ 16 ఏళ్ల బాలుడిని నువ్వు వెళ్ళి నీ కుమారుడిని పొందుతావు, కానీ నీ కొడుకు ఇలా చూసుకుని గుర్తుపట్టలేదు. అందుకని నువ్వు వాడికి కావాలనుకున్నప్పుడు వార్ధక్య రూపం చూపించి తిరిగి నీ రూపంలోకి వచ్చే మహిమ ఇస్తున్నాను పో అన్నాడ. ఒక వృద్ధుణ్ణి కుమారుణ్ణి చేసిన తీర్థం కాబట్టి కూడా అది కుమారధార తీర్థం అని ప్రసిద్ధికి ఎక్కింది. ఈ కథ శ్రద్ధతో వింటే, ముసలివాడు శ్రద్ధగా వింటే వార్ధక్యంలో మంచం మీద పడి రోగములతో మరణించరు. నేను ఇద్దరు ఈ వెంకటాచల మహాత్ములో సుస్పష్టముగా వేదవ్యాసులు అని చెప్పిన మాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రోగాలు, అసలు ఏమేమి ఉందో తెలియదు, కానీ మీడియా వాళ్ళు భయపెట్టేస్తారు. ఆ భయంతో ఉండే చచ్చిపోతారు, దానికి రోగం కంటే భయంతో చచ్చిపోతామా? సెకండ్ వేవ్ లేదు, వాడు మామూలు లేదు. ఉన్న రోగం ఎంతైతే మిమ్మల్ని భయపెట్టేస్తున్నాడు కదా, కరోనా అని చచ్చిపోతారు భయంతో ఉండిపోవడంతో. ఈ వంటతో కొంతమంది మెడికల్ మాఫియా అని ఉంటుంది, వాడు మెడిసిన్స్ వేసి మన దగ్గర వస్తున్నారు. అసలు ఆ మందులు వేసుకోవడం మానేశాక రోగం తగ్గుతుందో తెలిసిన మీరు. మా తమ్ముడికి కూడా వచ్చింది, వాడికి ఇంజక్షన్ కొడుతున్నంత కాలం వాడికి నాలిగంత చేదు అయిపోయి అన్నం తినలేకపోతూ ఉంటే రే ఆ ఇంజక్షన్ ఆపేసి మందులు మానేసి నేను చెప్పినట్టు అన్నం చేసేట దుప్పగా ఆరోగ్యంగా ఉంటాడు. కారణం కొంతమంది మనకు తెలియకుండానే లేదు మందులు ఇచ్చేస్తారు. డాక్టర్ అంటే ఎలా ఉండాలండి? నంజాల్లో ఉదయ శంకర్ గారు, సత్యశివ సుందర్ గారు దంపతులు ఉన్నారు. వాడు ముట్టుకుంటే మనకు రోగం తగ్గుతుంది, ఎందుకంటే పిచ్చి మందులు ఎవరు ఎంతవరకు మెడిసిన్స్ ఇవ్వాలో అందిస్తారు. మహానుభావుడు కర్నూలులో ఉన్నారు మా డాక్టర్ గారు వేణుగోపాల్ గారు, వెల్లడ సంక్రాంతికి సెక్రటరీ ఆయన, ఆయన భార్య మేర, వాళ్ళు డాక్టర్లు అంటే. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి రోగాలు తొలగిపోతాయి. కారణం ఏమిటి? నీ రోగములకు ఎంత మందులు ఇవ్వాలో అంతమందే వేస్తారు. అనవసరమైన మందులు నీ శరీరంలోకి పంపరు. అందువల్ల మనకి మందులు వాడితే వేరే అనారోగ్యం కాదు. అలా కాకుండా అసలు ఏ రోగం వచ్చిందో తెలియదు, అక్కడికి వెళ్ళగానే హత్య తుమ్మి వెళ్ళగానే ముక్కు దగ్గర నుంచి కింద దాకా అనకూడదు. కానీ అన్ని స్కామ్లు ఉంటాయి. ఎందుకు అసలు స్కామ్ సంబంధించిన చేయబట్టుకుంటే నీకు ఎందుకు వచ్చిందో తెలుసు, నాకే తెలుస్తుంది అని హత్య ఎందుకు అన్నాడు. అక్కడ పొల్యూషన్ ఉంది కనుక దాము ముక్కులో పెడితే హత్యం తుమ్ముతావు, గొంతుకి రెప్ప వస్తుంది. అంత దానికి నీకు స్కాన్ చేయాలా? దాము ముక్కులో పెడితే నాకు తెలియదా? అంటే స్కామ్లు కాదు, స్కామ్. దాంతో సగం మనం చచ్చిపోదు. అటువంటి వాడు భయపెడుతున్నారు తప్ప ఏం అక్కర్లా. మీరు సరైన జాగ్రత్త తీసుకోండి, ఒకడతో పడకుండా ఉండండి. నేను చెప్పిన శుభ్రమైన వేప కషాయం తాగండి, ఏ భగవంతుడు నామండి, అధైర్యం విడిచిపెట్టండి, ధైర్యంతో ఉండండి. సగం ధైర్యం వల్ల ఆరోగ్యం బాగుకూడదు తెలిసిన మీరు. లేకపోతే రోజు బెంగపెట్టుకుని నాకు రామం వస్తుందేమో, నాకు రామం వస్తుందేమో ఇంట్లో ఎంతకాలం తప్పుంటావు? ఎంతకాలం తప్పుకున్నా ఎప్పుడప్పుడు బయటికి రావాల్సిందే. మరీ ఎక్కువ తప్పుకుంటే బయటికి రాగానే ఆ రోగం నిజంగా పడుకుంటుంది. హాయిగా తెలుగు కొంచెం జాగ్రత్త తీసుకుని దగ్గర బయటకు తెలుగు తిరిగితేనే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కాబట్టి వార్ధక్యం చాలా ప్రమాదకరమైంది. అందున ఈ రోగకాలం మరింత ప్రమాదకరమైనది. అటువంటి కాలంలో ఈ కుమారధార మహిమ వింటే అనారోగ్యముతో మరణించడుగా మరణించడు. వార్ధక్యంలో సుఖంగా అనాయాసంగా మరణిస్తాడు. తర్వాత ఉన్నంతకాలం ఆరోగ్యంగా వజ్రకాయుడి పొందుతాడు. తిన్నది అరుగుతుంది శుభ్రంగా. చూడండి మరి రామ జయ శ్రీరామ గురువు గారి దగ్గరికి వస్తారు, నన్ను రోజు తీసుకురాగలుగుతారు. ఆయన వయసు కూడా 70 పైనే ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఆయన ఇప్పటికీ చురుగ్గా చెంగను దోకగలరు. నేను కొంచెం అనుకోండి, కొంచెం జాగ్రత్త అనకపోతే గంటకి 90 బయట వేగంతో కాదడం కదా, కొంచెం నా వల్ల భయపడి వేపు తెలుస్తుంది. అలా చెప్పచ్చిందంటే గోవింద నామస్మరణ, రామనామస్మరణ, దైవ భక్తి, దృఢమైన అచంచలమైన విశ్వాసం ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం వస్తుంది. మరి కానీ ఉండవలసినంత భక్తి ఉండడం, అసలు భక్తులు కాకుండా పోలేదు కానీ పూర్తిగా భక్తి ఉండడం లేదు. మనలో సంపూర్ణమైన భక్తి ఉంటే మనకి భగవద్గీత కలుగుతుంది. ఈ కథ విన్న వారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నమ్మి చెబుతున్నారు, వారు మాత్రం అనారోగ్యంతో మరణించరు. ఇది పరమ పవిత్ర మీద కుమారధారా వైద్యం అని చాలా గొప్పది. ఇక శంకరరాజు గారి కథ ఇది. ఇది వాల్మీకి ఒకప్పుడు సూత్రుడికి డైరెక్ట్ గా చెప్పాడు, వ్యాసుడు చెప్పలేదండి ఈ కథ, సూత్రుడే చెప్పాడామని. వాల్మీకి నాకు పూర్వంబునందు ఒక ఇతిహాసం చెప్పే అన్నాడు. వాల్మీకి మహర్షి స్వయముగా సూత్రుడికి చెప్పిన దివ్య కథ ఇది. పూర్వం చంద్రవంశంలో శంఖండు అని రాజున్నాడు. ఆయనకి 11 లక్షల సైన్యం ఉండేది. మహావీరుడు. చంద్రవంశం అంటే ఎప్పటిదండి, పూర్వయుగం నుంచి ఎప్పటి వరకు ఉందా చంద్రవంశం? ఇంకా చాలా గొప్ప వంశాలు, ఏయాతి లాంటి వాళ్ళు, నభుషుడు లాంటి వాళ్ళు, పూరువు లాంటి వాళ్ళు, పాండవులు, కౌరవులు అందరూ పుట్టారు. కృతయుగం నాటి మాట. అప్పట్లో చంద్రవంశ వాళ్ళంతా ఇప్పుడు రామసేతు అని పిలుస్తున్నామే, రామేశ్వర ప్రాంత ఆ ప్రాంతానికి వచ్చేవారు. అప్పటి ఇంకా రామసేతు లేదు. రాముడు త్రేతాయుగంలో అక్కడ సేతు పెట్టాక ఆయన తెలుగుగా నలుడు పెట్టిన వంతెన రామసేతు అని పిలువబడింది. కానీ 7 కొండలు ఎప్పుడు ఉన్నాయని చెప్పారు కదా, మీకు వరాహవతారంలోనే వచ్చిన కొండలు కదా. అందుకని చంద్రవంశం వాళ్ళంతా 7 కొండలకి ఆ రామసేతు ప్రాంతానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనం చెప్పుకునే కథ త్రేతాయుగం నాటి కథ. రాముడి యొక్క అవతారం కొంతకాలం నడుస్తున్న కాలంలో ఈ చంద్రవంశపురాలు శంఖండు అనేవాడు కాంభోజ దేశాన్ని పరిపాలించేవాడు. కాంభోజం అంటే ఇప్పుడు కంబోడియా, కంపూచియా అంటున్నామే, కంబోడియా అంటే కాంభోజం అనమాట. ఇప్పటికీ అక్కడ శ్రీ మహావిష్ణు ఆలయం ఉంది, శివాలయం ఉంది. వట్ట అంకుర్ అంటారు దాన్ని. మీరు ఇంటికి వెళ్ళాక గూగుల్లో అంకుర్ వట్ట అంకుర్ అని కొట్టండి, అద్భుతమైన ఆలయం కనబడుతుంది. 1000 సంవత్సరాల క్రితం ఆలయం. ఇప్పుడున్న ఈ ఆలయం ఉందే దాన్ని ఎవరు అంటే సుదర్శనుడు అనే ఒక రాజు కట్టించాడు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది, 5000 సంవత్సరాల క్రితం ఆలయం అంట. అంతఃపూర్ణ ఆలయాలు ఎన్ని చిరునవయ్యాయో ఆలోచించండి. అదృష్టవశాత్తు టూరిజం మీద బతుకుతున్నారు కనుక అటు ఇటు ఉన్నవాడు ఆ కాంబోడియాలో ఈ ఆలయాన్ని మాత్రం పడగొట్టలేదు. సాధారణకి త్వరకాళ్ళు ఆలయాన్ని బతకరు, కానీ వాళ్ళకి బతికే టూరిజం అవ్వడం వల్ల ఆ ఆలయాన్ని ఇంకా ఉంచారు. అప్పుడప్పుడు కొంతమంది వెళ్ళి చూసిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు ఈ కరోనా బ్యాంక్ వదిలిపోయి బయట విమానాలు తిరిగి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎక్కువ ఖర్చు అవ్వాలి, 60,000 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, అందుకంటే ఎక్కువ. ఆ తర్వాత మీ ఇష్టం, అక్కడ వెళ్ళాక మీరు ఏమైనా వేరే ఖర్చు పెట్టుకుంటే వేరే విషయం. కానీ అద్భుతమైన ఆలయంలో అడుగు పెడితే ఒక రోజు లోపల తిరిగినా మనకి పూర్తి కాదు. అందుకే ఆ ట్రిప్ 5 రోజులు 6 రోజులు వేసుకుంటారు అన్నమాట. ఒక వింగ్ అంతా ఒక పూట, మరో వింగ్ ఇంకో రోజు అలా కూడా. అన్ని గుడులు అంత శిల్ప సంపద మళ్ళీ ఎక్కడా మనకు కనపడదేమో అన్నట్టుగా ఉంది అక్కడ. అంత గొప్ప దేశం, అన్ని దేశాలు మనవి కదండి. ఇండోనేషియా మంది, మలేషియా మలయ పర్వతం అంటే అదే, సింగపూర్ సింహపురం మంది, కాంబోజ దేశం మంది, అన్ని దిగుమలు ఆక్రమించి పారేటినే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సౌకర్యంగా అన్ని రాగిపోయేసి మన గుడి పడగొట్టేసి కప్పు చేసి పారేసారు. వీడు ఎక్కడుంటే అక్కడ హింస తప్ప ఇంకేం ఉండదు. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల మనకు ఐకమత్యం లేదు. ఇప్పుడు ఈ మధ్యనే మనకు ఐకమత్యం పెరుగుతుంది అనుకోండి, దేవుడు దేవత ఐకమత్యం ఇలాగే ఉంటే మళ్ళీ మన పూర్వ వైభవం మనకు వస్తుంది.